ఏ కారణమైతే అనేక మంది గురువులు, అనేక మంది ఋషులు, అనేక మంది సైంటిస్టులు కూడా ప్రేరణ పొందేది అక్కడి నుంచే. దేని గురించి అంటే మనం ఇప్పుడు ఆధ్యాత్మికత అనే పేరుతో మాట్లాడుకుంటున్నాము, దానికి ప్రేరణ సైంటిస్టులు కూడా ప్రేరణ ఇచ్చేది అదే. కానీ అన్ఫార్చునేట్గా ఏం జరుగుతుంది అంటే ఆధ్యాత్మికత మేము పాటిస్తున్నాం, మేము చేస్తున్నాం, మేమందరం స్పిరిచువలిస్ట్ అని, ఆధ్యాత్మికవేత్తలని, భగవద్భక్తులని అని చెప్పుకునే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ ఆ శక్తి కిరణాలు అనిపిస్తున్నాయి. ఒక అద్భుతమేమో అనిపిస్తున్నారు, ఒక చమత్కారమేమో అనిపిస్తున్నారు. ఎందువల్లంటే ఆధ్యాత్మికత పేరుతో జరుగుతున్నటువంటి గందరగోళాలు ఉన్నాయి. అంటే ఏది ఆధ్యాత్మికత, ఏది ఆధ్యాత్మికత కాదు తెలియకుండా ఉన్న అయోమయ స్థితి నుంచి ఎంతవరకు అయితే ఆ ఆధ్యాత్మికతను మనం బయటకు తీసుకురాలేము, అంతవరకు కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంటుంది. ఏంటా కన్ఫ్యూజన్ కొనసాగేది? చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఆధ్యాత్మికంగా ఉన్నారు, ఫలానా వాళ్ళు గురువుకి శిష్యుడు ఉన్నాడు కదా, మీకేం లాభం వచ్చింది? మీరు మీ పిల్లవాడిని స్కూల్కి పంపిస్తున్నారు కదా, అప్పులు చేసి లక్షలు లక్షలు పెట్టి ఇంజనీరింగ్ డాక్టర్లు చదివిస్తున్నారు కదా, మీకేం లాభం వచ్చింది? అని కూడా వాడు లక్ష రూపాయలు పెట్టి సీట్ పంపుతున్నారు కదా, తర్వాత వాడికి ఉద్యోగం లేక నానా అవస్థ పడతాడు, అది తెలుస్తుంది. అయినా కూడా లక్షలు లక్షలు పెట్టి చదివిస్తున్నాం కదా, కానీ నిజంగా పనికొచ్చేటటువంటి చదువు చదువుతున్నప్పుడు ఆ చదువు పూర్తి కాకుండా మీకు లాభాలు ఎలా వస్తాయి? ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన రోజు నుంచి వాడు ఇంజనీర్ పడిన అడ్వర్టైజ్మెంట్ అన్నిటికీ వీడు ఉద్యోగానికి అప్లికేషన్ తెచ్చాయనుకున్న దరఖాస్తు, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి వాడికి? ఉద్యోగం డిగ్రీ రావాలి చేతికి, ఆ డిగ్రీ కన్ఫర్మ్ అవ్వాలి, ఒకవేళ పరీక్ష రాసినా ఇవ్వరు. పరీక్ష పాస్ అవుతానయా, నేను యూనివర్సిటీ ఫస్ట్ వస్తున్నాను ఇచ్చే అంటే ఇవ్వడు, ఆ కాగితం చేతికి రావాలి. మరి ఆధ్యాత్మిక జగత్తులో ఏ కాగితం వచ్చింది మనకి? అసలు ఏ కాగితాన్ని మనం పొందాలి, ఏ డిప్లొమా కానీ, ఏ సర్టిఫికేట్ కానీ మనం పొందాలి అనేది మనం ఆలోచిస్తున్నా. అందుకే రిపీటెడ్గా చెప్తాను, మీరు విన్నది విన్నా, విన్నది విన్నా, మళ్ళా వింటూ ఉండండి. విద్యాలయానికి మీరు పిల్లల్ని పంపించినప్పుడు మొత్తం స్కూల్ సిలబస్, కాలేజీ సిలబస్, యూనివర్సిటీ సిలబస్ అయ్యేంత వరకు మీరు మాట్లాడరు, మీ జేబులోంచి డబ్బు తీసి పెడతారు. వాడికి ఏ విధమైనటువంటి కష్టం రాకుండా అన్ని అనుకూల పరిస్థితులు మనం సర్వే చేస్తాం, ఎంత కష్టపడినా. మీరు ఆధ్యాత్మిక జగత్తులో మీ అంతటి మీరు ప్రవేశించినప్పుడు కూడా మీరు అన్ని కష్టాలు పడాల్సిందే. డబ్బు విషయంలో కానీ, మిగతా విషయాల్లో కానీ, టైం విషయంలో కానీ, పిల్లవాడిని స్కూలింగ్ పంపింగ్ చేసి ప్రిన్సిపాల్ దగ్గర వెళ్ళిపోయి కాలేజీలో ఇవాళ మేము చేసిన చేశాం కదా, మేము చేసిన చేశాం, ఇంకా మా ప్రసాదం రాడు అయిపోయాడు వాడికి మీ కాలేజీకి. అయినా ఒకసారి అలా విజిట్ చేస్తే మా కాలేజీలో పిల్లల్ని అడుగుతూ ఉంటాను, ఎప్పుడో 15 రోజులకి 20 రోజులకి ఒకసారి వస్తూ ఉంటారు మనకు స్టూడెంట్స్. బాబు వచ్చా, నేను ఇవాళ కాలేజీకి నోట్ చేస్తున్నాను, విజిట్ చేయడానికి వచ్చావు కూడా. మన దేవాలయాలకు కూడా అలాగే వెళ్తున్నాం, విజిట్ చేయడానికి వెళ్తున్నట్టు వెళ్తాం తప్ప మా డిగ్రీ కాలేజీలో కూడా అలాగే వస్తూ ఉంటారు కదా, ఎక్కడో వచ్చాడా లేదా ఇవాళ అని చూస్తానని వచ్చినట్టు వస్తారు వాళ్ళు. అటెండెన్స్ కూడా చెప్పారు మాస్టర్, మేము వచ్చాడు గుర్తుంది కదా అంటారు, వెళ్ళిపోతారు. అలా ఉంది మన దేవాలయాల్లోకి వెళ్ళేది ఏమన్నాను. ఇంతట గుప్త విద్యలోకి మీరు ప్రవేశించే ముందు ఒక కుర్రాడు ఇంటర్మీడియట్ నుంచి ఎంసెట్ పరీక్ష రాయడానికి ఎంత కష్టపడతాడు, మీరు అంత కష్టపడాలి. అంతకంటే తక్కువ కష్టపడతామంటే గుప్త విద్య మనకి వెంటనే ఎక్కదు. మామూలుగా కుర్రుడు యొక్క వేడి తీసుకోండి, ఆ వేడి వల్ల వచ్చే లాభాలు ఉన్నాయి, లాభాలు ఉండవని చెప్పటం లేదు, కానీ అంతవరకు. కానీ గుప్త విద్యను చదవాలి, గుప్త విద్య గురించి క్లాసులకు వెళ్ళాలి అంటే గుప్త విద్య గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీ పిల్లలు ఎంసెట్ చదువుతున్నప్పుడు మీరు ఎలా వాయిస్తున్నారు వాళ్ళని? కోర్స్ అంటారు, లాంగ్ టర్మ్ కోర్స్ అంటారు, షార్ట్ టర్మ్ కోర్స్ అంటారు, మళ్ళా అంటారు ఇంటెన్సివ్ కోచింగ్ అంటారు. వాళ్ళు వెళ్ళకపోతే మీరు ఒప్పుకోరు, కానీ అన్ని అనుకూల పరిస్థితులు వాళ్ళ కలగజేసి వాళ్ళంతటి వాళ్ళని చదువుతూ మనంగా వాళ్ళే చదువుకుంటారు. కాక వాళ్ళ కావలసినంత ఫీజు రూపంలోనూ, డబ్బు రూపంలోనూ, వసతుల రూపంలోనూ, వనరుల రూపంలోనూ మీరు కల్పిస్తారు. ఉత్తరించడం ఉన్నటువంటి తమాష ఏంటి అంటే మీ ఏ విధమైనటువంటి వనరులకి వాటికి మీరేమి కష్టపడక్కర్లేదు. వనరులు మీ దగ్గర ఉన్నాయి, టైం మీ దగ్గర ఉంది. రెండు విషయాలు కావాలి విశ్వవిద్యాలు నేర్చుకోవడానికి. మొత్తమైనది ఏంటంటే మీరు నేర్చుకోవాల్సింది, ఆశ్రయంగా పెట్టవలసింది ఈ శరీరానికి సుఖాన్ని ఇవ్వటం అనేది. మరి ఎంసెట్ కోర్సులో పెరిగిందని శరీరానికి సుఖాన్ని ఇవ్వటం అందరూ కష్టపడుతుంటే ఉంటే అన్న దానిలో వాళ్ళు మే 22న పరీక్ష రాయాలి, వాళ్ళు ఎంత టెన్షన్ ఉంటుందో మీరు ఊహించుకోండి. లేకపోయినా మనం క్రియేట్ చేస్తాం టెన్షన్. ఆ టెన్షన్ మనం కూడా క్రియేట్ చేసుకోవాలి. మనం విశ్వవిద్య నేర్చుకుంటున్నాం కనుక ఏం తెలుసుకోవాలి? విశ్వవిద్యలో మొట్టమొదట మన శరీరాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం శరీరాన్ని ఉపయోగించుకోవటం లేదు, ఆ భ్రమలో ఉండటండి. మీరు శరీరానికి బానిసలైన చేస్తున్నారు, పూర్తి బానిసలే. శరీరం ఏ మాత్రమే ఇప్పుడు కూర్చొనిప్పుడు పిండి ఎక్కితే ఇక్కడ ఆదండ దాహం వేస్తే కనీసం ఆదండి. నేను మంచిగా తాగేక మీతో మాట్లాడతాను. ఇంకా దేనిలో ఎందుకున్నాను? శరీరానికి లొంగిపోతున్నాను. శరీరానికి లొంగిపోయేవాడు దుఃఖవిద్యకి పనికిరాడు. దుఃఖవిద్యకే కాదు, శరీరవిద్యకి పనికిరాడు. మీరు ఎన్నే తెలియనా, ఎంతం తెలియనా, అయితే పిల్లపిల్ల 1వ క్లాస్ తెలియనా, 2వ క్లాస్ తెలియనా, వాళ్ళ శరీరాన్ని దాటకపోతే శరీరానికి లొంగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శరీరం మీకు ఒక పనిమిత్తులాగే ఉపయోగించుకోవాలి. పనిమిత్తు మీ స్కూటర్ని ఎండాకాలంలో ఇంతమంది కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎన్నో స్కూటర్ మీరు ఎండగా తెలగదు, మీకు ఎండగా తగ్గుతుంది. ఇంకా ఎండగట తగ్గుతుంది అని అంటే హార్డ్ రోడ్డు మీద దాన్ని పంపిస్తూ ఎన్నో మీ చక్రాలకు వేడవుతుందేమో అని దాని మీద గాలి పెడతాం మనం ఉపయోగించుకుంటాం. ఉపయోగించుకుంటూ పని ఎక్కువైతే మనం ఏం చేస్తాం? మన నీడలోనే పెడతాం, బయట పెట్టాం కదా. అలాగే శరీరానికి కావాల్సినటువంటి కష్టం ఇవ్వండి. శరీరానికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చండి, లేకపోతే మీరు పని చేయాలి. పెట్రోల్ పెట్టుకుని మనం చేయంటే ఇక్కడ నడవదండి. మీరు ఉంటుంది కాలేజీ పెట్టచ్చు పెట్రోల్ ఇచ్చినప్పుడు ఎంత పెట్రోల్ ఇస్తారు? ట్యాంక్ ఎప్పుడూ తీసుకోవాలి. మా దేశంలో ఏ స్కూటర్ వాడైనా, ఏ మోటార్ సైకిల్ వాళ్ళైనా ఫుల్ ట్యాంక్ ఎప్పుడో దూర ప్రయాణాన్ని చేస్తారు తప్ప అలాంటి 60 లీటర్లు పోసుకుంటారు. అలాగే ఆహారాన్ని కూడా ఆధ్యాత్మిక విద్యలో మనం చూసుకునేటటువంటి పెట్రోల్ గురించి ఏం చెప్పాము అవసరం? ఇవాళ పని తీరడానికి ఎంత కావాలో పెట్రోల్ అంతా చూసుకోండి, స్టోర్ చేసుకోకండి. టెలివిజర్ అనేటటువంటి పద ఇప్పుడు చాలా ఎక్కువ వినిపిస్తుంది. పిల్లలు చాలా మంది తిండి తింటారు, తగ్గిం చేస్తున్నారు డైటింగ్ అనేటటువంటి పేరుతో. కానీ నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను, డైటింగ్ కరెక్ట్గా మీకు అర్థం కాలేదు, మీకు ఇంగ్లీష్ రాదు అని. ఎందుకు ఇంగ్లీష్ రాదు అంటాను నేను? ఈటింగ్ అంటే ఏంటి? ఎక్కువ తింటాం. ఇంకొక వాకింగ్ అంటే ఎక్కువ నడవటం. కథ స్లీపింగ్ అంటే ఎక్కువ పడిపోతాం. మరి డైటింగ్ అంటే ఏం చేయాలి? ఎక్కువ తినాలి. మీకు ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీష్ మీరు కరెక్ట్గా నేర్చుకోండి. డైటింగ్ చేసుకున్నాము అంటే అర్థం ఏంటంటే ఎక్కువ తినాలి, బాగుంటుంది. తక్కువ తింటాము డైటింగ్ ఎలా అవుతుంది? కానీ నా మాట యొక్క ఉద్దేశం ఏంటి అంటే డైట్ ఎంత తీసుకోవాలి? మనము ఈరోజు శారీరక పనులు చేయడానికి ఎంత కావాలో అంతే తీసుకోవాలి. అవసరమైన పెట్రోల్ చూసుకోవాలి. మరి అనవసరమైనటువంటి ఆహారం ఎంత తీసుకుంటున్నాము? మరి ఎంత తీసుకోవాలి? ఇష్టమైనటువంటి తీసుకోండి. చెప్పలేము. ఒక స్కూటర్ లీటర్కి 18 కిలోమీటర్లు వచ్చి స్కూటర్ ఉన్నాయి. మా కాలేజీలో కొంతమంది రెస్టరేట్ కూడా ప్రొటెస్టుంటూ వచ్చారు. వాళ్ళకి మీ స్కూటర్ మార్చేయాలి, ఎక్కువ పెట్రోల్ తాగిస్తుంది అని. కానీ మనం స్కూటర్ని మార్చుకోలేము, శరీరం మార్చుకోలేము. కొన్ని శరీరాలకి ఎక్కువ ఆహారం కావాల్సి వస్తుంది, కొన్ని శరీరాలకి తక్కువ ఆహారం కావాల్సి వస్తుంది. ఇంకొక యుక్తాహార విహారస్య, యుక్తమైనటువంటి ఆహారం తీసుకుంటుంది మీ ఇష్టం ఎలాంటిది అలా మీ కామన్ సెన్స్కు ఉపయోగించుకుంటూ ఫస్ట్ కండిషన్ అది గుర్తించి ఆహార నియమాలను మొదటి నియమం ఏమిటి అంటే కడుపు నిండా మాత్రం ఎప్పుడు పెరగండి. అలానే నీరసం వచ్చేటట్టు పెరగండి. మరి ఎంత తినాలి? మీ శరీరం మీకే చెప్తుంది కదా. రిజర్వ్లో పడిపోయేసరికి పెట్రోల్ ఆగిపోతే మళ్ళీ మీరు స్విచ్ ఆన్ చేసుకుంటారు కదా. అలాగే కాస్త రిజర్వ్లో పడింది అని మీకు రాస్తే ఐడియా రాగానే మళ్ళా వేసేయండి పెట్రోల్. ఏమీ అభ్యంతరం లేదు. పెట్రోల్ ఏ బంక్ నుంచి వేస్తారని కూడా మాకు అభ్యంతరం లేదు. అంతేత మీ ఇష్టం అది యుక్తాహార. ఇది ఫస్ట్ కండిషన్స్ పరిస్థితుల్లో కానీ అన్ఫార్చునేట్ గా భారతదేశంలో ఈ సాత్విక ఆహారం అనేటువంటి ఒక గందరగోళం చాలా ఎక్కువగా ఉంది. సాత్విక ఆహారము హిమాలయాల్లో ఉన్నటువంటి అడవిలో తప్పాలి, ఇంకెక్కడా దొరకండి. ఆవు పాలు మీరు తాగినా అది సాత్విక ఆహారం కాదు. ఎందుకు సాత్విక ఆహారం కాదు అర్థం చేసుకోండి. ఎందుకంటే దీని మీద చాలా సజ్జన బద్దలు జరిగి అనేక సంస్థలు రకరకాల ఆహారాలు ఆరోగ్యానికి మంచివి అని చెప్తున్నారు. కానీ ఆధ్యాత్మికతకి ఇది అవసరం లేదు. ఎందుకు చాలా అర్థం చేసుకోండి, మనం ఆధ్యాత్మిక జగత్తులో అడుగు పెట్టదలుచుకున్నప్పుడు ఆహారం మొదలు సంస్కారానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. సంస్కారం అంటే ఏమిటి? గాంధీ గారిని అరెస్ట్ చేశారు బ్రిటిషర్, జైల్లో పెట్టారు. గాంధీ గారిని జైల్లో పెట్టడం అంటే పెట్టారు, కానీ గాంధీ గారికి మనకంటే ఎక్కువ అభిమానము ప్రేమ ఉండేది. గాంధీ గారిని కోర్టులోకి తీసుకొస్తే జడ్జి నేర్చేవారు. జడ్జి వస్తే మిగతా నమ్మకం లేవాలి అసలు గురువది. కానీ బ్రిటిష్ కాలంలో భారతీయులంటే బానిసలే కదా వాళ్ళకి. ఆ బానిసత్వం ఉన్నటువంటి మనలోని ఒక వ్యక్తి, గోచిగుడ్డ పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి మాట కూడా చాలా స్పష్టంగా వచ్చేది కాదని చెప్పి ఏంటంటారంటే యాత్ర ఉండేదాన్ని పేరు చెప్పైనా వినండి వినండి ఆయన గాంధీ గారి గురించిగా. అయినప్పటికీ కూడా ఇన్ని లిమిటేషన్స్ ఉన్నప్పటికీ కూడా పర్సనాలిటీ కూడా మీరు చూశారు కదా, పెద్ద పెద్ద పర్సనాలిటీ ఏం కాదు, చిన్న పర్సనాలిటీ బాగా సన్నగా ఉండాడు. మాట్లాడుతూ పోవటం అనేవిడే తను పోవటం అంటే ఇప్పుడు మీకు అర్థమే ఉంటుంది ఎందుకు చేసి ఉంటాడు ఆయన. అటువంటి వ్యక్తి ఎవరు వస్తే బ్రిటిషర్స్ కూడా గౌరవించేవాళ్ళు పెట్టారు. ఇప్పుడు తను జాగ్రత్త చూసుకునేవారు. అంటే ఈయన ఆహార నియమాలు అవి తెలుసు కనుక వేరుగా ఒక ఖైదీని గాంధీ గారికి వంట చేయడానికి పెట్టారు. వంట చేయడానికి పెడితే ఆ రోజు రాత్రి గాంధీ గారికి కలుస్తుంది. ఆయన అమ్మని ఆయన పంపిస్తుంది. ఆయన ఏమో బాధ దొరికేది, నాలాంటి అహింసను పూజ చేసేవాడికి ఇలాంటి కళ వచ్చింది అంటే లోపల ఎక్కడో మన సబ్కాన్షియస్లో ఎంతో గ్రహించే లేదు. నీ వల్ల ఆ కళ వచ్చింది, వీడి వల్ల ఆ కళ వచ్చింది, నీ వల్ల నేను సాధన చేయలేకపోయాను, ఇంకోళ్ళ వల్ల నేను సాధన చేయలేకపోయాను అనే మాట చెప్పినవాడు దుఃఖరెడ్డికి కలిపాడు. ఎవరూ మిమ్మల్ని సాధన చేయడానికి ఆపలేకపోయారు. సత్తుబాయిని ఆపగలిగారా? ఓ మీరాబాయిని ఆపగలిగారా? ఓ కబీర్ దాసులు ఆపగలిగారా? ఆపలేదు ఒకటి సాధన. ఎందుకు ఆపగలిగారో మీకు తెలియదేమో, కబీర్ దాసు మనుషుల్ని చాలా అతిదిద్దంగా తప్పుడు మార్గంలో పట్టించేస్తున్నాడని చెప్పి చేతులు కాళ్ళు కట్టేసి కాశీరాజు ఆదేశం మీద గంగా నదిలో మధ్యలో ఉంచేశారు. పరిసర చేశారు అభిమెత్తులు. అంటే ఎందుకు ఎన్ని అడ్డంకులు వచ్చినా సాధన చేయగలిగేటటువంటి దమ్ము ఉండాలి తప్ప ఇవాళ నాకు కాస్త వీలు పడలేదండి, 7 గంటలు సాధన చేద్దాం అనుకున్నాను, 7 గంటలు 1 నిమిషానికి వెళ్తూ వచ్చింది కనుక ఇవాళ సాధన ఎక్కొట్టేస్తాను అనేవాడు చాలా మంది నాకు తెలుసు. కానీ వాళ్ళు టిఫిన్ ఎక్కొట్టారు, భోజనం ఎక్కొట్టారు, ఆ రోజు ఈటీవీలో సినిమా ఎక్కొట్టారు. అంటే అర్థమేంటి, ఇతరుల మీద ఆధారపడకుండా మీ సాధన మీరు ఖచ్చితంగా చేసుకోగలుగుతారు. మన ఎవరు చేతులు కాళ్ళు కట్టేసి గంగా నదిలో పడేయడానికి అంత ప్రమాదకరమైన పరిస్థితులు లేవు. వాళ్ళు మీరాబాయి అప్పుడున్న రాజస్థాన్ 15 సెంచురీ నియమాలు ఊహించుకోండి, స్త్రీ బయటకు రావడానికి వీల్లేదు, స్త్రీ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వీల్లేదు. అందులో రాజస్థాన్ రాణా కుటుంబం అసలు ఆ రాణివాసం నుంచి బయటకు వేలు కనిపించిందంటే వేలు తీసుకోవాలంటే తర్వాత ఏం చేసేవారో నాకు తెలియదు, కానీ ఆ వేలు మాత్రం తీసుకోవారు. అంత స్ట్రిక్ట్ నియమాల్లో ఉన్నటువంటి ఆమె ఒకసారి ఆ గుప్త విద్య ఆ భగవత్ సాన్నిధ్యంలోకి వెళ్ళాలి అనుకుని ఎప్పుడైతే చేసిందో బయటకు వచ్చేసింది కదా, వచ్చేం చేసింది ఆ నది చూడాలి. వచ్చి తను చేసినటువంటి సాధనలో తులసి రాసినప్పుడు మనం మీరాబాయికి సమకాలిస్తాం. కానీ అసలు విషయం గుర్తుంచుకోండి, సంస్కారాల గురించి చెప్తా, గాంధీ గారి కళ గురించి చెప్పాను, దాని తర్వాత ఇటు వెళ్తున్నా నేను. వీటన్నింటినీ కలుపుకుని ఆలోచిస్తే మీరు ఏ విధంగా జీవించాలో అర్థమవుతుంది. గుప్త విద్యను పెట్టుకునే ముందు తులసి దాసు ఉత్తరం రాసింది మీరాబాయి, ఇలా ఉంది నా పరిస్థితి, నా భర్త నన్ను సాధన చేసుకుని ఇవ్వలేదు, సరే మా అత్తామామలు అతను సాధన చేసుకునేవారు, నాలా ఊసే ఏమిటి, ఇంత అద్భుతమైనటువంటి వంశంలో పుట్టిందాన్ని సాధన చేస్తానంటావా, శిక్షణ భర్త అంటారా, ఒకరిని బుద్ధి అనేది ఉంటా, ఒకరిని పూజ చేస్తూ భగవంతుడిని చేసుకుంటే చేసుకున్నావు, కానీ దీనివల్ల బొమ్మ నా భర్త అంటే ఎదుర్కొందా రానా ఉంటూ ఉంటే భర్త కానీ నేను అసలు మతిండే మాట్లాడుతున్నాం అని చెబుతున్నాను, ఏం చేయాలి అని ఒకే ఉత్తరం రాశాడు తులసిదాసు. అది ఇప్పటికి కూడా ప్రతి సాధకుడికి కూడా మార్గదర్శకండి. ఏం చెప్తారు అక్కడ, క్లాస్కి వెళ్ళాలి, స్టూడెంట్ వస్తాడు, కానీ ఫ్రెండ్ వస్తాడు, ఇవాళ క్లాస్ వెళ్ళకూడదే, సినిమాకి వెళ్దాం అంటాడు. ఇంకేడు వాడు సినిమా వెళ్ళాలి, క్లాస్ వెళ్ళాలా, ఎంత ఫ్రెండ్ అయినా వాడు ఫ్రెండ్ వదిలేయాలి. వాళ్ళ నాన్న అంటాడు, నువ్వు చదువు పెట్టివాడా, నాకు చాలా చిన్న పనులు చేసుకొస్తాను, నా కూడు పాలి చేయి, నేను తండ్రి నేను వినపోయావో అంటే ఉండనే ఉంది కదా. వాడేం చేయాలి స్టూడెంట్, ఉదయించాల్సింది చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే తండ్రిని కూడా ఎదురించి స్కూల్కి వెళ్ళాలి. కానీ మరి భారత జాతి చరిత్రలో ఏమని చెప్పింది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని రాసింది కదా. మరి తల్లి చెప్పిన మాటే వినాలి, తండ్రి చెప్పిన మాటే వినాలి, గురువు చెప్పిన మాటే వినాలి. ఇది నిలబడే ప్రాబ్లం. నేనేం చేయాలి ఇప్పుడు, భర్త ఉద్దరుతున్నారు, తల్లిదండ్రులు ఉద్దరుతున్నారు, అసమానాలు ఉద్దరుతున్నారు, ప్రపంచంలో చాలా మంది ఉద్దరుతున్నారు. తనకి ఆ కాలంలో ఈ మాత్రం సహాయం చేసేవాళ్ళు, మాత్రం సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. అప్పుడు ఉత్తరం రాస్తాడు అతను, ఏమని చెప్తాడు అంటే, ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే దానికి ఎవరు నీకు అడ్డు తగిలినా వాళ్ళని కోటి జన్మల నుంచి నీకు శత్రువుగా ఉన్నట్టు భావించుకుని వదిలేయంటాడు. అంటే కుటుంబాన్ని వదిలేయమని, ప్రపంచాన్ని వదిలేయమని కాదు. ఈ విషయంలో ఇప్పుడు సినిమా చూడొద్దు అంటే వింటున్నావా ఏంటి, ఇంట్లోనే ఉంటున్నాం కదా, అయినా సినిమాలు చూస్తున్నాం కదా. అంటే ఏంటి, మనకి నచ్చినటువంటి విషయం ఏదైనా ఉంటే ఆ విషయానికి ఎవరు అడ్డు చెప్పినా వినకండి. ఆ దమ్మ ఉంటే కానీ ఏ విద్య రాదు, ఆధ్యాత్మిక విద్య కాదు, ఏ భౌతికమైనటువంటి విద్య కూడా రాదు. కానీ ఈ విద్య నేర్చుకోవడానికి సంస్కారాలు ఉపయోగించాలి. గాంధీ గారు లాంటి వాడికి కూడా కళ వచ్చింది, తన తల్లిని చంపేశాను అనేటువంటి కళ. చాలా బాధపడ్డాడు, నేను మిమ్మల్ని అడిగినట్టే ప్రతిరోజు రాత్రి ఆత్మదర్శనం తీసుకున్నట్టే తను బాధ తపన చెందిపోయి, ఇందుకు వచ్చింది నాకు ఈ కళ, ఎక్కడైనా నా లోపల సబ్కాన్షియస్ మైండ్లో అలాంటి భావన ఉందా. ఎందుకంటే పైకి తల్లిదండ్రులు ఎంత కరెక్ట్గా ఉన్నావు అనిపించినా పిల్లలకి మాత్రం శత్రువులాగే కనిపిస్తారు. నా అనుభవం, మిగతా అనుభవం నాకు తెలియదు, కానీ ఏదో ఒకటి వద్దంటారు, వద్దనేసరికి ఒళ్ళు వండుతుంది. పైకి ఏం చెప్పలేం కదా, అంతే లోపల ఎక్కడైనా ఆర్పించి ఉందేమో అని చిన్నప్పటి నుంచి తను తరిచి 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 చూస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీ ఇవాళ నుంచి కూడా ప్రతిరోజు రాత్రి మీరు ఇది అలవాటు చేసుకోండి, ఏ పని మీరు చేసినా ఈ లైన్లో వెళ్ళటానికి మీరు ఎక్కడైనా తప్పబెడు వేశారా, వేసుకుంటూ కరెక్ట్ చేసుకోండి. కళలో వచ్చిన దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాడు, భౌతిక జగత్తులో కాదు, కళలో వచ్చినటువంటి దాన్ని. కానీ కళలో వచ్చినటువంటి దాన్ని సవరించుకుంటేనే ఆధ్యాత్మిక విద్య అవుతున్నది. ఇందాక యుక్తాహార విహారస్య అని చెప్పాను కదా, దాని తర్వాత శ్లోకం ఏంటి అంటే యుక్త స్వప్నావబోధస్య, స్వప్నంలో కూడా ఆ పర్ఫెక్షన్ రావాలి, అప్పుడే యోగో భవతి దుఃఖ, ఆ యోగము మన కష్టాన్ని తీరుస్తుంది. అందుకని ఏం చేశాడు, తరిచి 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 చూసుకుని గాంధీ అర్థం కాలేయానికి అదే సూపరింటెండెంట్ ఇచ్చాడు. ఇది నా సమస్య, నాకు ఇలాంటి కళ రాకూడదు, వచ్చింది నాకు ఈ కళ. ఇది ఎన్నో రోజులు జరగలేదు, ఆ రోజు కళ వచ్చిన రెండు రోజులు పొద్దున్న ఆత్మనిరీక్షణ చేసుకోవటం అలవాటు గాంధీ గారికి. ఆత్మనిరీక్షణ చూసుకున్నప్పుడు తన జీవితం తనకి చరిత్ర పుస్తకమే కదా, అన్ని చూసుకున్నాడు, ఎవరి మీద నాకు ఏ విధమైనటువంటి కోపం లేదు, అసహ్యం లేదు అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత జైలు సూపరింటెండెంట్ పిలిచి ఇందుకు ఇలాంటి నాకు కళ వచ్చింది అన్నాడు. అప్పుడు జైలు సూపరింటెండెంట్ కూడా, నాకు తెలియదండి ఎందుకు వచ్చిందో, కానీ మీరు అడుగుతున్నారు కనుక రాత్రి అంతా ఎవరు చేశారో, ఏ ఆహారం చేశారంటే ఆహారం సాత్విక ఆహారం పెట్టారంటే నేను మేకపాలు తాగుతాను, మేకపాలే ఇచ్చారు, రొట్టెలు చేశారు కానీ దొంగ రొట్టెలు దొంగ రొట్టెలు ఇచ్చారు. మరొకటి ఎందుకు ఆ కళ వచ్చింది అంటే, ఏ ఖైదీని అయితే అతనికి వంట చేసి పెట్టడానికి నియమించాడు, ఆ ఖైదీ తన తల్లి తనిచేసి జైల్లో ఉన్నాడు, ఉరిశిక్షపడింది అతనికి. ఎప్పుడో ఉరిశిక్ష ఖైదీ పెట్టిన మీద రెండు ఉండదు, ఈ లోపల ఇతను గాంధీ గారికి చేశారు.
స్థిరంగా ఎందుకు వచ్చానంటే మేకపాలే తాగి తీసుకున్నాడు, జమరొట్టిలే తీసుకున్నాడు, కానీ సంస్కారాలు మారిపోయాయి. మీరు సంస్కారాల గురించి పట్టించుకోవటం లేదు, మీరు ఆహారాల గురించి పట్టించుకుంటున్నారు తప్ప ఏ చెయ్యదాన్ని ఉండిందో, ఎటువంటి వ్యక్తులు దాన్ని మీ దగ్గర తీసుకొచ్చి ఇచ్చాడో, దూడకి పాలు లేకుండా అమ్ముకోవటానికి కదా ఆవు పాలైనా వాళ్ళు తెచ్చిచ్చేది మీకు, ఇంక ఏ సంస్కారం ఉంటుంది మీ దగ్గర ఆధ్యాత్మిక దర్శనం? అమ్మాయి ఇప్పుడు మా దగ్గర ఏం మాట్లాడారు, అలాంటి సంస్కారం హిమాలయాల్లోనే ఉంటుంది కదా, ఇక్కడ దొరకదు కదా అమ్మాయి, ఇంకా మాకు ఉత్తరించి వదిలేసుకోవచ్చు. ఇంకేత మరి సంస్కారం కరెక్ట్గా లేదు అది నా ఉద్దేశం కాదు. ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి తప్ప ఉన్నదాంట్లోనే కష్టపడాలని కదా నేర్చేది. ఇంతవరకు అర్థమయ్యాక గుప్త విద్యను ఇంకోటి గుర్తుంచుకోండి. గుప్త విద్యను మీరు పూర్తిగా సాధించేసిన తర్వాత చాలా మెరుపులు జరుగుతాయి మీ జీవితంలో. దాన్ని సాధిస్తున్నప్పుడు మాత్రము, ఆ మార్గంలో ఉన్నప్పుడు మాత్రము మీరు చాలా కష్టాలు ఎదుర్కోవాలి. చాలా మంది భవంత్ జన్మర్ అని ఒక మ్యాగజీన్ ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు, కనిపించలేదు ఎక్కడ కూడా ఉంటుందా, కానీ పే నుంచి ఉన్నప్పుడు మాత్రం చాలా హై స్టాండర్డ్ వచ్చింది. అందులో నా జీవితం నాకేం నేర్పింది అని ఒక సిరీస్ వచ్చింది 15 నెలలో 16 నెలలో. ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్, బిజినెస్ లో సక్సెస్ఫుల్ అయిన వాడు, పొలిటికల్ ఫీల్డ్ లో సక్సెస్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ గురించి, ఆధ్యాత్మిక జగత్తులో సక్సెస్ఫుల్ గా ఉన్నవాళ్ళు, వీళ్ళ గురించి సిరీస్ పడింది. వాళ్ళ లైఫ్ అంతా మీరు చూడండి, వాళ్ళ స్థాయికి వచ్చాక బాగానే ఉంటుంది, కానీ రాకముందు ఎన్ని కష్టాలు పడతారు. ఈ కష్టాలన్నీ ఏం చెప్తాయి మీకు, మీరు ఎంత పెద్ద కష్టాన్ని అధిగమిస్తే మీరు వాళ్ళ చేస్తే ఎదుగుతారు. కొండ శిఖరం ఉంటుంది, కొండ శిఖరం దేని మీద ఆధారపడి ఉంటుంది, లోయ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత లోతుగా లోయ ఉంటే కొండ అంత ఎత్తుగా ఉన్నట్టు కనిపిస్తుంది. లోయని మీరు పూర్తి చేశారనుకోండి కొండ ఉండదు అక్కడ, అంటే కొండని మాయం చేయడానికి కొండతో ఢీకొట్టకండి, మీరు లోయని ఢీకొట్టండి కదా. అంచేత మనలో ఉన్నటువంటి లోటుపాట్లని సవరణ చేసుకుంటే, మనలో ఉన్నటువంటి లోయల్ని సవరణ చేసుకుంటే సమస్య వస్తుంది, సమస్తం వస్తుంది. అది అర్థం చేసుకోండి, ఆ భావన అర్థం చేసుకోండి. కష్టాలు వస్తాయి ఆధ్యాత్మిక కాలంలో, మామూలు జీవితం కంటే పెద్ద కష్టాలు వస్తాయి. అందుకే సినిమాలు చూపించినప్పుడు బాగానే ఉంటుంది, నంబి రావణాసుడికి అది జరుగుతాడు. రావణాసుడిని తీసుకొచ్చాను ఎందుకంటే రావణాసుడి కంటే పెద్ద సాధకుడు మరి ప్రపంచంలో రాడు. వాడు తప్పు చేశాడో ఉప్పు చేశాడో దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. అదే స్పిరిచువలిస్ట్ ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవటానికి ఋషుల కంటే చాలా ఎక్కువ కష్టపడ్డాడు. ముందు వెళ్ళనివాడు ఇప్పుడు ఏం చేస్తాడో తన చేతులు తీస్తాడు బయటది, చేతులు వాయిస్తాడు. ఇంత దమ్ము ఉండాలి మనం అంతే తమ్ము, మేము టేబుల్ తీయించాం, మేము టేబుల్ తీసే సాధనం అనుకుంటూ, కానీ మన జీవితాల్లో కష్టాలు ఉన్నాయి కనుక నాకిదేం ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక సాధన మనం మొదలైతే కష్టాలు రాకూడదు అని కాదు, వచ్చే ముందు కష్టాలు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, నేను మీరు ఆధ్యాత్మిక జగత్తులో వచ్చి మీకు కష్టాలు వస్తే ఆనందించండి, మీరు చాలా కరెక్ట్ మార్గంలో ఉన్నారు అని. ఎందుకంటే ముందే సుఖాలు వచ్చేస్తే ఇంత చదవరు, ముందే మార్కులు వచ్చేస్తే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేస్తే ఇంకా 2 సార్లు రాదు వాడు యూనివర్సిటీలో, ఇంకేనా ఇంత సింపుల్ కాదు. కనుక కష్టాలు కనుక మీకు ఉంటే చాలా ఆనందించండి. ఇది నేను చెప్పేది కాదు, ప్రతి ఋషి యొక్క జీవిత చరిత్ర చూడండి, ప్రతి భక్తుడి యొక్క జీవిత చరిత్ర చూడండి. భౌతిక సుఖాలు వచ్చినా, ఎకాడమిక్ దుఃఖాలు వచ్చినా, భౌతికమైనటువంటి కష్టాలు వచ్చినా ఆనందించండి, దాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి. ఒకటి ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక జగత్తు ఒక గ్యారంటీ ఏముంది అంటే ఆధ్యాత్మిక వ్యక్తి ఎప్పుడూ నిలుగుతుంది. అడుగులో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఇతరులు ఈడ్స్ కారణం అవుతాడు. పాండవ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా, రాజ్యం పోగొట్టుకున్నాం జూలైలో, ఏం తింటారో ఏమి తిందో తెలీదు. రాజాది రాజుగా కూర్చొని ఉన్నాడు దుర్యోధనుడు, కానీ వాడు మనసులో ఎప్పుడు పాండవుల మీద చూస్తే వాళ్ళు ఎక్కడ చూడబడిపోతున్నారు అని. ప్రతిసారి పాండవులు రక్షిస్తారు వాళ్ళు కదా, గుర్తుంది కదా మీకు. అంతా నేను చెప్పక్కర్లేదు, ఇది గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక విద్య ఆధ్యాత్మిక జగత్తులో గుప్త విద్యలో మీరు అడిగి పెట్టాక బాహ్య జగత్తులో ఉన్నటువంటి కష్టాలు మీరు స్వీకరించడం నేర్చుకోండి. బాహ్య జగత్తులో ఉన్నటువంటి వాగ్దానాలను కానీ నిజమైనటువంటి కష్టాలను కానీ వెంకటేశ్వర స్వామి గారిని ఉత్తర తీసుకుని దేవుడు తెచ్చుకుంటారు. చాలా బాగుంది అన్నాడు, సరే ఆయన బాగుందంటే అసలు ఆధ్యాత్మిక చేసి రంగాత్మైనటువంటి శక్తి ఒప్పుకోడిగా బయటపడింది. అబ్బో ఇంకా నిండా ఉండాలి సరే ఇంకటి కూర్చున్నాను లోపల ఇంకా ఆడినట్టు తర్వాత బయటపడింది. తన పరిచయం చూసి మీరు ఆనందించారు, చాలా జాగ్రత్తగా ఉండండి, ఆధ్యాత్మిక విద్యను ముందుకు వెళ్ళలేదు. కుటుంబంలో ఉండి కూడా ముందుకు వెళ్ళగలిగిన వాళ్ళు గుర్తురావుతున్నారు, ఇంటి ఉండొచ్చు కానీ ఉంటుంది జలగారు. ఆయన సాధన మీకు ఇస్తా, ఆయన ఏం సాధన చేస్తాడో అడుగు తెలుసు, చాలా చేశారు ఆయన సాధన. కానీ జనకుమారాజు మాట వచ్చింది కనుక చెప్తున్నాను నేను. పూర్వగ్రామంలో ఋషుల ఆశ్రమంలో వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఆధ్యాత్మిక విద్య నేర్పిన తర్వాత నువ్వు కరెక్ట్ గా ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నావా లేదా టెస్ట్ చేయగలిగేటటువంటి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు జనక మహారాజు, అక్కడికి వెళ్ళి మీరు టెస్ట్ చేయించుకోండి అని. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య మనం క్యాస్ట్ బేసిస్ తోటి తీసుకొచ్చి అర్హత ఉందా లేదా అని ఆలోచిస్తాం. ఋషులు కూడా అసలు ఋషిత్వం పొందినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఆధ్యాత్మిక విద్య కరెక్ట్ గా వచ్చిందా లేదా అంటే టెస్ట్ చేయవలసిన వాడు క్షత్రియుడు జనక మహారాజు. అది మర్చిపోతాం, మనం ఉపనిషత్తు అవి మనం చదవం పెట్టుకుంటాం, ఉపనిషత్తు మేమే చదవాలి అంటాం తప్ప చదవం, అర్హత బాకీ ఉంది అంటామంటే. అంచేత ఆ మాట వివేకానంద అన్నాడు, చూసుకోండి ఒకసారి మీరు ఉపనిషత్తు అంతా కూడా అని. కానీ సుఖంగా బాధ్యత జగత్తు ఉంటే ఆధ్యాత్మిక విద్యలో ముందుకు వెళ్ళలేము. గులాబ్ బాబా జీవించేందుకు మనకు తెలుసు కదా, అసలు జీవించినటువంటి ఎంత కష్టాలు పడ్డాడు, ఆధ్యాత్మిక బాబు తెలిసే తెలుసు, గుమ్మ గురించి గుమ్మగాడి మధ్య జయించి ఆయన్ని ఎన్ని హింసలు పెట్టారు చిన్నప్పుడు. ఆయనే ఉంది ఆయన ఆయన చరిత్ర సర్వమనేది అందుకు లారీ మాషా జీవితం మీకు తెలిసే తెలుసు. చివరి క్షణం వరకు కూడా ఆయన పెద్ద యోగిరాజు పురాణ పురుషుడు అని చెప్పుకున్నా కూడా చివరి క్షణం వరకు కూడా తింటానికి ఉందా లేదా అనే డౌట్ఫులే ఆయన ఇప్పుడు కూడా. చాలా సుఖంగా జీవించగలిగేటటువంటి వ్యక్తి బుద్ధుడు. అసలు అతని తండ్రి ఎంత ప్రయత్నం చేశాడు అంటే అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా ప్రయత్నం చేశాడు. నియమాలు తెలుసు కదా, ఒక రోగి కానీ ఒక ముసలివాడు కానీ ఒక చనిపోయిన వ్యక్తి గురించి కానీ అతని ముందు మాట్లాడటానికి వీల్లేదు, పూర్తిగా బందోబస్తు చేసి పారేశాడు. చేసి పారేసిన అతని బుద్ధుడు ఎప్పుడు అవగలిగాడు ఇవంతా చూశాక? ఇవంతా చూసి ఉండకపోతే ఇంకో హిట్లర్ అయ్యి ఉండేవాడేమో, భగవంతుడు తెలియాలి ఏమై ఉండేవాడు. సరే సరే చూశాడు ఈ ముందు విసర్జనం వస్తుంది, అందరికీ తెలుసుకున్నాడు, రోగాలు అందరికీ వస్తుంది అని తెలుసుకున్నాడు, సాగు అందరికీ వస్తుందని తెలుసుకున్నాడు. ఇంటి అంత కోమలంగా కష్టం అంటే ఏమిటి అడగకుండా పెంచుదామని ప్రయత్నం చేశాడు రాజు విద్రోహన్ మహారాజు. అయినప్పటికీ కూడా అతను మళ్ళా బుద్ధత్వం పొందాలి అంటే ఎంత కష్టపడ్డారో మీరు చూసుకున్నారు కదా, తెలుసు కదా కదా. మీరు అంత కష్టపడటానికి రెడీగా ఉంటే గుప్త విద్య మీకు పనిచేస్తుంది సిలబస్. కానీ చదివిన తర్వాత మీరు అంతవాళ్ళు అవుతారన్నది గ్యారంటీ. ఈ పుస్తకాన్ని మీరు చదివిన తర్వాత మీరొక బుద్ధుడు కాకపోతే, మీరొక మహర్షి కాకపోతే ఈ పుస్తకానికి వాల్యూ లేదు అసలు. కానీ అవ్వాలి అంటే ఈ పుస్తకం చదవటం ఇంపార్టెంట్ కాదు. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, వారం రోజుల్లో ముక్తి పొందొచ్చు అంటున్నారు కదా, వారం రోజుల్లో భాగవతం ఇవ్వాలి. శుకమహర్షి చెప్తే పరీక్షిత మహారాజు వారం రోజులు దాటేశాడు. అందులో ఇంకొక రాజు ధరిస్తుంది, అతను ముహూర్త కాలంలో దాటేశాడు, మళ్ళీ అంత కాదు. మరి మేము భాగవత సప్తాహం వింటూనే ఉంటాం, విన్నామండి గుంటూరులో, విన్నాక జీటీవీలో మళ్ళా చూస్తున్నాం, జెమినీ టీవీలో భాగవతం గురించి మరి మాకేమొస్తుంది? ఇందుకు రావటం లేదు ఒక్కసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది ఎందుకు రావటం లేదు. వారం రోజుల్లో నేను చచ్చిపోతానని తెలిసిన మనుషులు పరీక్షతాన్ని వదిలేశాడు. కేవలము ఆధ్యాత్మిక విద్య మీరు చెప్పండి నేను వింటాను, ఇంకా మిగతా అన్నపానీయాదు తను తీసుకోలేదంటే ఆ వారం రోజులు ఈ రోజు మనుషులు కూడా తాగలేదు అతను. అలా ఉన్నవాడికి వారం రోజుల్లో ఎందుకు రాదు, ఖచ్చితంగా వస్తుంది. కానీ భాగవత సప్తాహం వింటూ మంచి నీళ్ళు పక్కన తీసుకెళ్ళి ఎందుకైనా మంచిని దూరంగా కూర్చుంటాం కదా, ఏదైనా కాస్త నవ్వుతూ ఉంటే బాగుంటుందని వేరుశనక్కాయలు అవి కూడా పక్కన పెట్టుకుని కదా నేను చూశాను. నేను స్వయంగా వెళ్ళాను, నేను మీకు అసలు చెప్పుకుంటే చేసిన పాపం పోతుందంటారు కదా, నేను వేరుశనక్కాయలు తిన్నాను అప్పుడు వింటూ. అది పద్ధతి కాదు, క్లాస్ రూమ్ లో తింటే ఒప్పుకుంటారా ఏ టీచర్ అయినా, కోర్చుకోవాలి. మరియు భాగవత ప్రకాశం గురించి ప్రతి పద్ధతి కాబట్టి ఆ సీరియస్నెస్ తెచ్చుకుంటే, సీరియస్నెస్ తెచ్చుకుంటే ఏ పుస్తకమైనా పనిచేస్తుంది. ఆ సీరియస్నెస్ లో మొట్టమొదట మీరు దీన్ని అర్థం చేసుకోవటానికి ఫస్ట్ పాయింట్ ఏంటి మీరు అర్థం చేసుకోవాలి అంటే, 5000 సంవత్సరాల కిందటే ఇలాంటి కాలం ఒకటి వస్తుంది, భగవంతుడు ఉన్నాడా లేదా అనేటటువంటి అనుమానం వస్తుంది ఋషులకి అని వాడికి తెలుసు. ఋషులకి అలాంటి కాలంలో మీరు అన్ని వదిలేసుకుని భగవంతుడి మార్గంలో రండి అంటే రాలేరు వాళ్ళు, అసంభవం. జరిగి చిన్నపిల్లల్ని కోరుకున్నట్టే అన్ని వదిలేసుకుని ఎటువంటి ఆయన ఇస్తున్నాడు తెలుసు వాడు. అంటే ఈ గుప్త విద్య రాయటంలో వాడి ఉద్దేశం ఏంటి అంటే, నిత్య జీవితంలో వాళ్ళకు కావాల్సినటువంటి సుఖాలు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు కూడా తీర్చుకుంటూ రోజుకి ఒక 4 గంటల పాటు దీని కొరకు వెచ్చించగలిగితే, ఎందుకంటే ఎక్కువ మీరు ఇవ్వకండి, మ్యాక్సిమం అది 4 అవర్స్ మొదలెట్టడానికి మీ ఇష్టం. ఏదైనా మొట్టమొదటి క్లాసులో ఎంత పెద్ద రెసిడెన్షియల్ కాలేజీ అయినా రోజుకి 16 గంటలు పిల్లలకి చదివిస్తామని చెప్పినటువంటి కాలేజీలో అయినా మొదటి రోజు ఎక్కువ పాఠాలు ఏం చెప్పారు. ఇది సిలబస్ జాగ్రత్త, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మేమంతా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాం మేము అని చెప్పి వదిలేస్తారు. అదేవిధంగా మీరు గుప్త విద్యలోకి వచ్చిన రోజు నుంచి 4 గంటలు మీరు ఇవ్వగలరా, ఇవ్వలేకపోతే పర్వాలేదు, కానీ తెలుసుకుంటూ పోవడానికి రెడీ అవ్వండి. ఒక 4 రోజుల లోపల రోజుకి 4 గంటలు మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. 4 గంటల టైం మేము ఇవ్వలేను అవసరమది, మేము 4 గంటలు కాదు కావాలంటే 8 గంటల టైం కూడా ఇవ్వగలం, అంత టైం ఉంది మీకు. కనీసం భారతదేశంలో అంతగా పరిగెట్టి ఏ బాంబేలోనూ లేకపోతే హైదరాబాద్ లాంటి ఊళ్ళల్లోనూ ఉంటే రన్నింగ్ రేస్ ఉంటుంది కదా. ఒక కథ చెప్తారు, బాంబేలో వస్తారు కదా మమ్మీ డాడీలు, ఆదివారం నాడే మమ్మీ డాడీలు పిల్లలకి తర్వాత కనిపించారు. 3 గంటలకు లేచి వెళ్ళిపోవాడు వీడు ట్రైన్ పట్టుకోవడానికి, పిల్లవాడు పడుతూ ఉంటాడు రాత్రి 11:30 వస్తాడు వీడు, అప్పటికే పిల్లలు పడుతూ ఉంటారు. వాడు తల్లిదండ్రులను ఎప్పుడు చూస్తారట అంటే కేవలం ఆదివారం నాడు కనిపిస్తారు కనుక పిల్లలు అవి చెప్పుకుంటారు ఏ సండే మమ్మీ డాడీ అని ఆదివారాన్ని కనిపిస్తారు వీళ్ళు. అలాంటి బిజీగా మన జీవితాలు లేవు. ఒకవేళ అంత బిజీగా ఉన్నా కూడా ఎప్పుడో అప్పుడు మీరు ఆ టైంని తెచ్చుకోగలరు. ఇంతవరకు అర్థమయ్యాక ఇదంతా ఎందుకు చెప్పానో అర్థం కదా, ఆహార నియమాల గురించి పట్టించుకోకండి. కడుపు నిండుకే చాలు, ఏం తింటారు అనేది అనవసరం. రెండోది ఏం చెప్పాను, కష్టపడాలి మీరు, కష్టపడకుండా ఆధ్యాత్మిక వైపు ముందుకు వెళ్ళలేరు. మూడో నేను చెప్తున్నాను, ఎంత కష్టపడాలి, ఋషులు వాళ్ళు కష్టపడినట్టు, వీరాబాయి వాళ్ళు కష్టపడినట్టు జీవితంలో ప్రతిరోజు మీరు 24 గంటలు కష్టపడక్కర్లేదు. ఈ కాలం అంతా కూడా పార్ట్ టైం జాబ్స్, స్పిరిచువలిజం కూడా ఒక పార్ట్ టైం జాబ్ అంత సీరియస్గా తీసుకుంటే ఆ టైం వచ్చినప్పుడు ఎలాగైతే ఆఫీస్కి వెళ్ళిపోతాము, మన ఇంట్లో ఎలాగున్నా పరిస్థితి, అలాగే మీరు పెట్టుకున్న టైం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా సీఎల్ పెట్టే పరిస్థితి రాకుండా ఉంటే మెడికల్ లీవ్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా క్యాజువల్ లీవ్స్ తీసుకోవచ్చు. కానీ క్యాజువల్ లీవ్ లో కూడా మీరు ఆఫీస్ గురించి పాటించండి, 15 క్యాజువల్ లీవ్లో తీసుకోండి, ఇయర్స్ లేవు చరిత్రలో ఎండ్ లీవ్స్ ఒప్పుకో, మిగతా ఓకే దానికి ఉంది. ఒక రోజు వారానికి రెస్ట్ పెట్టినట్టు కూర్చుకోండి, అభ్యంతరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గుప్త విద్యలోకి ప్రవేశించాలి అంటే 3 పదాలు మీకు చాలా స్పష్టంగా తెలియాలి. 1 జీవితము, 2 చేతనత్వము, 3 పదార్థము. ఇంగ్లీష్లో దాన్ని లైఫ్, కాన్షియస్నెస్, మ్యాటర్. ఈ 3 పదాలు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతే ఈ ఋషులు వీళ్ళు అందరూ చేసేటటువంటి మిరకల్స్ మీరు కూడా చేయగలరు. ఎలక్ట్రిసిటీ యొక్క రూల్స్ అర్థమవుతే మీరు టేబుల్ కార్డర్ని ఉపయోగించుకుంటున్నారు, ఫ్యాన్ని ఉపయోగించుకుంటున్నారు కదా, ఈ 3 పదాలకు ఇవాళ అర్థం చెప్పి ఆపుకుందాం మనం. లైఫ్ అనేది ప్రతి వాళ్ళలోనూ ఉన్నది ఒకటే, ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఇది దీంతో స్టార్ట్ అవుతుంది అసలు ఉత్తరించే మొత్తం కూడా. ఫ్యాన్ తిరుగుతుంది, టేబుల్ కార్డర్ ఆన్లో ఉంది, ఎవరికి ఏమైనా ఇష్టం అయితే టీవీ కూడా ఆన్ చేసేసుకోండి, కొంచెం చీకటిగా ఉంది కదా అని బల్బు కూడా ఆన్ చేసినాం. ఒక బల్బు ఉంది, ఒక టేబుల్ ఫ్యాన్ ఉంది, ఒక సీలింగ్ ఫ్యాన్ ఉంది, ఒక ట్యూబ్ లైట్ ఉంది, పేపర్ కార్డ్ పనిచేస్తుంది, టీవీ పనిచేస్తుంది. ఎందువల్ల కరెంట్ ఉంది, ఒకటే కరెంట్ రెండు ఒకటే లైఫ్ ప్రిన్సిపల్ ఒకటే. ఈ 800 కోట్ల మంది మానవ శరీరాలలో, ఈ చెట్లలో, ఈ ఇటుకల్లో ఏదైనా ఆకృతి ధరించి ఉంటే, ఏ విధంగా అయితే ఈ భిన్న భిన్నటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్స్ లో ఒకటే శక్తి పనిచేస్తుందో, అలాగే మనందరిలో కూడా ఒకటే శక్తి పనిచేస్తుంది అనేది ముందు అర్థం చేసుకోండి. ఆ శక్తిని గుర్తించటమే ఆధ్యాత్మిక. ఆ శక్తిని కనుక గుర్తిస్తే ఈ పేపర్ కాలం బదులు ఇక్కడ బల్బు పెడితే బల్బు వెలుగుతుంది. బల్బు తీసేసాం, ఇంకోటి ఏదో ఎలక్ట్రిసిటీతో పనిచేసేది పెట్టాం, అది పనిచేస్తుంది. అంతే చేస్తారు ఋషులు వాళ్ళు కూడా. మెరికల్స్ లో పెద్ద మెరికల్ ఏం లేదు. ఈ అందరిలో ఉండేటటువంటి ఆ లైఫ్ ప్రిన్సిపల్ ని మీరు పట్టుకోగలిగితే, లైఫ్ ప్రిన్సిపల్ ఒకటే అని ముందు అర్థం చేసుకోండి. ఆ ఎలక్ట్రిసిటీయే ఇన్ఫ్రారెడ్ థెరపీలో వేడిస్తుంది. దానికి వాటికి నిప్పుంటే ఆ కనెక్షన్ ఇస్తాం. ఫిలిప్స్ వాడు తయారు చేశారు ఇన్ఫ్రారెడ్ లైట్ అని, దాన్ని కాచుకోవడానికి ఉపయోగిస్తాం. ఆ ఎలక్ట్రిసిటీనే ఉపయోగించి కంప్యూటర్ ఆన్ అవుతుంది. మీకు కావాల్సిందంతా ఇప్పుడు అంతా ఉపగ్రహాల ద్వారా తిరిగేది. ఇదంతా దేని మీద ఆధారపడింది? ఆ ఎలక్ట్రిసిటీ మీదే ఆధారపడింది. ఇన్ని కోట్ల కోట్ల లైట్లు ప్రతిరోజు రాత్రి దేని వల్ల వెలుగుతున్నాయి? ఆ ఎలక్ట్రిసిటీతోనే. 0 వాట్ నైట్ బల్బ్స్ పెట్టుకుంటాం బండికి కాస్త పడకుండా, అది కూడా దేంతో వెలుగుతుంది? ఆ ఎలక్ట్రిసిటీతోనే వెలుగుతుంది. కంటికి మిరమిట్లు గొలిపేటటువంటి వీడియోగ్రాఫర్ ఫోటో తీస్తాడు బాబు. మనమేమో చాలా జాగ్రత్తగా తీయంటాం, వాడు ఫోటో తీస్తాడు, ఆ లైట్ పడేస్తే కళ్ళు మూసేస్తాం, కళ్ళు మూసుకుని పడతాం. ఈ కళ్ళు మూతలు పెట్టడానికి కారణం ఏంటి? ఆ ఎలక్ట్రిసిటీ. ఇది మీరు అర్థమైనప్పుడు ఇన్ని వేలాది వేల ప్రాణులలో పనిచేసుకున్నది ఒకే శక్తి అని అర్థం చేసుకోవటానికి కష్టమేం లేదు కదా. అది ముందు అర్థం చేసుకోండి. తర్వాత దాన్ని ఎలా పట్టుకోవటమో గుప్త విద్య అంటే అంతే. ఈ లోపల ఉన్నటువంటి శక్తిని పట్టుకుంటే 0 వాట్ బల్బు తీసేసి 100 వాట్ బల్బు పెట్టుకుంటే మన జీవితాల్లో 100 బల్బు కాంతి వస్తుంది. మనం పెట్టలేకపోతే గురువు పెడతాడు అక్కడ మన జీవితాల్లో కాంతి రావటం. కానీ స్విచ్ మాత్రం మీరే వేసుకోవాలి. గురువు వేయడం స్విచ్ బల్బు ఫిక్స్ చేసి ఎలక్ట్రీషియన్ వెళ్ళిపోయాక, ఎలక్ట్రీషియన్ వెళ్ళిపోయాడే నా కాంతి రావటం ఏంటంటే ఎలక్ట్రీషియన్ ఏం చేస్తాడు? స్విచ్ మీరు నొప్పుకోవాలి. ఇది అర్థమైంది కదా లైఫ్ అంటే ఏంటో. జీవితము అంటాం, జీవితము అనకుండా మనము ఆత్మ అంటాం. యుక్త విద్యలో దాన్ని జీవితము అన్నారు. లైఫ్ ప్రిన్సిపల్ అను మనకు అర్థమయ్యేటటువంటి భాష, భారతీయులకు అర్థమయ్యేటటువంటి భాష ఏంటి అంటే ఆత్మ. ఆత్మ అంటే కూడా అర్థం తెలుసుకుంది, తినేది అని అర్థం. అతీతి ఆత్మ, ఏదైతే తింటుందో బాగా అంతే కదా. ఇంకా శరీరం ధారణ చేసింది దగ్గర నుంచి ఆత్మ ఏం చేస్తుంది? తే అంటుంది. తింటే అంటే ఆహారమే కాదు, కళ్ళు మంచి రూపాన్ని చూడాలనుకుంటాయి, చెవులు మంచి గుణాలు. ఆ అతీతి అది తినాలి, నేను బాగా నేర్చుకోవాలి అనేటటువంటి ఏ లక్షణం ఒకటి ఉందో దానివల్లే కదా మనం అందరం పరిగెడుతున్నాం. ఇది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి, ఇంకా ఇది నేర్చుకోలేదు, ఇంకా అది నేర్చుకోలేదు అనేటటువంటి ఆ తపన ఉండే మనందరిలో, దాన్ని ఆత్మ అంటారు. అది ఒక రూపు ఉంది. రెండో వైపు పదార్థం ఉంది. రెండో చివర పదార్థము అనే దానికి అర్థం ఏమిటి అంటే, ఎలక్ట్రిసిటీ చేతికార్డుని పనిచేయించగలదు, టీవీని పనిచేయించగలదు, దేన్నైనా పనిచేయించగలదు. కానీ మనం 0 వాట్ బల్బ్ పెట్టాం, నైట్ బల్బ్ పెట్టాం, అప్పుడు ఏం పనిచేస్తుంది అక్కడ? 0 వాట్ బల్బే పనిచేస్తుంది. అంటే మనం ఏం చేసినాం అక్కడ? ఎలక్ట్రిసిటీకి ఉన్నటువంటి సామర్థ్యాన్ని అందించి కూడా కుచించి వస్తాం, తగ్గిస్తూ వచ్చాం. టేప్ చేసే లక్షణాన్ని పక్కన పడేశాం, వాతావరణంలో బొమ్మల్ని పట్టుకునేటటువంటి లక్షణాన్ని పక్కన పడేశాం, గాలి ఇచ్చేటటువంటి లక్షణాన్ని పక్కన పడేశాం. ఏ లక్షణాన్ని పట్టుకున్నాం మనం? కాంతి ఇచ్చేటటువంటి లక్షణాన్ని పట్టుకున్నాం. అది కూడా ఎంతవరకు పట్టుకున్నాం? ఎంత తక్కువ కాంతి ఇవ్వగలదు అది. ఇంకా అంతకంటే తక్కువ కాంతి ఇవ్వలేదు. 0 వాట్ అంటే అర్థం అదే కదా. ఇంకా అంతకంటే తక్కువ ఉంటే లైట్ అసలు కనిపించాలి, మీకు వెళ్తూ ఉండదు అందుకే. అంతట జీవితము ఆత్మ దాని యొక్క శక్తిని ఎంతలాగా మనం కంట్రోల్ చేయగలమో అలాగే కంట్రోల్ చేసుకుంటూ వచ్చి ఇంకా అంతకంటే తక్కువ కంట్రోల్ చేయడానికి వీలు కాని దాన్ని పదార్థం అంటాం. ఇంకా అంతకంటే ఆ లైఫ్ ప్రిన్సిపుల్ని, ఆత్మ యొక్క శక్తిని మనం తగ్గించలేము. అంచేత ఏమవుతుంది మనకి? ఓ హైడ్రోజన్ ఉంది, ఓ కాల్షియం ఉంది, అలాగే 92 ఎలిమెంట్స్ ఉన్నాయని సైన్స్ చెప్తాను గుర్తించి. ఈ 92 ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి సమాచారం మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సైంటిస్టులకు ఎందుకు అది అర్థం కాలేదు తెలియదు, కానీ పదార్థాన్ని సృష్టించలేము, నశింపజేయలేము అని చెప్తుంది సైన్స్. మ్యాటర్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయ్డ్. మీరు ఏమీ చేయలేరు, కానీ ఉపయోగించుకోగలరంటే ఆత్మ కూడా అంతే. మీరు ఉపయోగించుకోగలరు ఎలక్ట్రిసిటీని, మీరు ఏం నాశనం చేయగలరు? ఎలక్ట్రిసిటీకి ఏ లక్షణాలు ఉన్నాయో అదే లక్షణాలు పదార్థానికి కూడా ఉన్నాయి. ఉన్నాయి అన్నదానికి నిదర్శనం ఏంటి? పదార్థంలో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఎలక్ట్రాన్స్ అంటాం నెగిటివ్ గా ఉన్నదాన్ని, పాజిటివ్ గా ఉన్నదాన్ని ప్రోటాన్స్ అంటాం. కరెక్ట్ అయిపోకుండా మళ్ళా మూడో పాయింట్ ఫస్ట్ పాయింట్ పెడతాం, పెద్ద పెద్ద హై వోల్టేజ్ వాటిని చేసుకోవడానికి అది న్యూట్రాన్స్ అంటాం. అంతేత ఏ ఎలక్ట్రిసిటీ అందరిలోనూ పనిచేస్తుందో, ఏ ఎలక్ట్రిసిటీ అయితే ప్రతి ఇన్స్ట్రుమెంట్ లోనూ పనిచేస్తుందో, అదే ఎలక్ట్రిసిటీ పదార్థంలోనూ పనిచేస్తుంది. కానీ ఏ విధంగా పనిచేస్తుంది? మార్పుని అడ్డుకునే విధంగా పనిచేస్తుంది. హైడ్రోజన్ ని హైడ్రోజన్ గానే మీరు ఉపయోగించుకోగలరు, కానీ ఇంకో పదార్థంగా ఉపయోగించుకోలేరు. ఉపయోగించుకోగలిగితే ప్రమాదం వస్తుంది. ఇక్కడ సున్నం వేయబోతున్నాం మనం, తీసుకొచ్చాం సున్నాన్ని. అది సున్నంలాగే ప్రవర్తించకుండా ఇంకోలాగే ప్రవర్తించడం మొదలెట్టిందంటే ఎన్ని కష్టాలు వస్తాయి? నేను ఎక్కువ చెప్తూ ఉంటాను, పదార్థమే కనుక నాశనం అవటం మొదలెడితే, బస్ ఎక్కి కూర్చున్నారు స్టూడెంట్స్ క్లాస్ లో చెప్తారు, నేను సడన్ గా ఎలక్ట్రాన్ కి మూడు వచ్చేసింది, అది వెళ్ళి ఏం అవుతుంది? చుట్టూ తిరగకుండా అంత మీకు సైన్స్ అర్థమవుతే ఏంటంటే అందులో ఒక పాయింట్, చుట్టూ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, దాని చుట్టూ నెగిటివ్ ఛార్జ్ గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఈ పాజిటివ్ నెగిటివ్ కలిస్తే ఇక్కడ ఏమవుతుంది? ఫ్యూజ్ దగ్గరికి వస్తుంది. మన మామూలు ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో పాజిటివ్ నెగిటివ్ కలిస్తే ఫ్యూజ్ దగ్గరికి వస్తుంది. మరి పరమాణువులో ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్ కలిస్తే ఏమవుతుంది? పరమాణు ఎగిరిపోతుంది. అలా మూడు వచ్చే ఎలక్ట్రాన్ పాజిటివ్ తో కలిసిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతాం మనం? మనం ఉన్న ఇలా కూర్చుని ఉంటాం, ఇక్కడ సడన్ గా మాయమైపోతాయి. అయితే ఇక్కడే కూర్చుని ఉన్నాను, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, చాలా ప్రమాదాలు జరుగుతాయి. అంతట పదార్థము అంటే ఏంటి? అది తన స్వరూపాన్ని కోల్పోదు, ఎప్పుడైనా కూడా అదే విధంగా ఉంటుంది. కానీ అందులో ఉన్నది కూడా ఏంటి? అదే ఆత్మతత్వం, అదే పాజిటివ్, అదే నెగిటివ్. ఇవి రెండు ఇష్టం వచ్చిన దాంట్లో ఇష్టం వచ్చినట్టు తన స్వభావాలను చూపిస్తూ ఏ మెషిన్ అయినా ఆన్ చేయగలిగినటువంటి ఎలక్ట్రిసిటీ ఒకటి ఆత్మతత్వం. ఇంకో ఎలక్ట్రిసిటీ ఏంటి? అది మారదు. హైడ్రోజన్ లో ఉన్నది హైడ్రోజన్ లాగే ఉంటుంది, కాల్షియం లో ఉన్నది కాల్షియం లాగే ఉంటుంది. దానివల్లే మన బోన్స్ లో ఉన్నటువంటి కాల్షియం కాల్షియం లాగే ఉంటుంది. మనం గాలి తీసుకునేటటువంటి ఆక్సిజన్ ఆక్సిజన్ లాగే ఉంటుంది. మనం బయటకు వదిలేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ లాగే ఉంటుంది. ఇవి రెండు అర్థమయ్యాయి కదా. మార్పు లేకుండా ఖచ్చితంగా ఇది ఇలాగే ప్రవర్తిస్తుంది అని చెప్పగలిగేటటువంటి శక్తిని పదార్థము అంటారు. దేనికైనా ఉపయోగించుకోవచ్చు, మీరు దాన్ని చెప్పడానికైనా ఉపయోగించుకోవచ్చు, ఇతరులు తీసుకోవడానికైనా ఉపయోగించు, దాన్ని ఆత్మ అంటాం. ఈ ఆత్మ జీవితము, ఈ పదార్థము, ఈ రెండింటికి మధ్య ఉండేటటువంటి లింక్ ఉండే వైర్, ఆ పవర్ హౌస్ నుంచి ఈ పదార్థంలోకి తీసుకొచ్చేటటువంటి వైర్ ఉండే ఆ వైర్ ని మనస్సు అంటాం, అతి చేతనత్వం అంటాం, కాన్షియస్నెస్ అంటాం. ఇటు పదార్థము మారదు, ఇటు ఆత్మ మారదు. మరి మారేది ఏంటి? మీ మనస్సును మారదు, చేతనత్వాలు మారతాయి. ఇక్కడ మొత్తము గుప్త విద్య. చేతనత్వాన్ని ఎలా మార్చుకుంటాం మనం అన్నదే తప్ప ఇటు పదార్థాన్ని మీరు మార్చలేరు, అటు ఎలక్ట్రిసిటీని మార్చలేరు, ఆత్మతత్వాన్ని మార్చలేరు. ఇవి రెండూ మారవు. ఉత్తర దక్షిణ ధ్రువాలు ఎలా మారవు, అదే విధంగా ఇవి మారవు. కానీ ఉత్తర దక్షిణ ధ్రువాలకు కలిసి ఉండి తీరాల్సిందే. మీరు సైన్స్ లో చాలా తమాషా ఎక్స్పెరిమెంట్ వర్క్ చేయిస్తామని స్టూడెంట్స్ చేత ఇక్కడ చేయిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒక బార్ మ్యాగ్నెటర్ ఉంటుంది, అయస్కాంత పట్టి ఇను ముక్క, ఒకవైపు నార్త్ పోల్ ఉంటుంది, రెండో వైపు సౌత్ పోల్ ఉంటుంది. ఉత్తర దక్షిణ ధ్రువాలు దాన్ని రెండు ముక్కలు చేయండి, మళ్ళా దానికి నార్త్ పోల్ సౌత్ పోల్ వస్తుంది, మళ్ళా రెండు ముక్కలు చేయండి, దానితో అదే వచ్చేస్తే నార్త్ పోల్ సౌత్ పోల్. మీరేం చేయక్కర్లేదు. అలాగే మనం ఎక్కడున్నా కూడా ఒకవైపు ఆత్మతత్వం ఉంటుంది, రెండో వైపు ఈ జడమైనటువంటి పదార్థం ఉంటుంది. దీన్ని మీరేం చేయలేరు, అది ఉండాల్సిందే. ఈ రెండు ఉంటేనే దాన్ని అయస్కాంతం అంటాం. నార్త్ పోల్ ఒకటి అసలు ఉండలేదు, అసంభవం అది. ప్రపంచంలో ఇంతవరకు ఏ సైంటిస్ట్ కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ వేరు చేయలేదు. ఆఖరికి వాడు మాలిక్యులర్ సైజ్ లో గెలిపోయినా అక్కడ కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ ఉన్నట్టే ప్రపంచంలో ఈ ప్రకృతి పురుషులు అనండి, శివ పార్వతులు అనండి, మీరు మీ ఇష్టం, మీకు ఏ పేరుతో తెచ్చినా తిరుగుని అర్ధనారీశ్వర తత్వం అనండి, కేంద్రంలో మారితే అది పాయింట్ ఏంటి అక్కడంటే ఆత్మ యొక్క అన్ని శరీరాలలో ఉండేటటువంటి అన్ని శరీరాలు అంటే మళ్ళా అహంకారం వచ్చి మనిషిలోనే ఆత్మ ఉంది అనుకోకండి, చెట్లలోనూ ఉంది, ఇందులోనూ ఉంది. ఆఖరికి హైడ్రోజన్ ఆటమ్ లో కూడా పనిచేసేది ఆత్మతత్వమే, బ్యాక్గ్రౌండ్ లో ఉండేది ఆ ఎలక్ట్రిసిటీ ఆత్మతత్వమే. కానీ ఆ ఆత్మతత్వాన్ని హైడ్రోజన్ స్థాయి నుంచి సూర్యుడు యొక్క స్థాయి వరకు తీసుకెళ్లేటటువంటి చేతనత్వంలోని మారుతుంది. సమస్య ఏంటంటే ఇక్కడ ఎలాగైతే హైడ్రోజన్ అని చెప్పాను, సూర్యుడిలో కూడా ఉన్నది హైడ్రోజన్, హైడ్రోజన్ హైడ్రోజన్ కలిసి హీలియం గా మారుతూ ఉంటుంది. ఆ పదార్థమే అతి చిన్న అంతకంటే సూక్ష్మమైనటువంటి పదార్థ కణము ప్రకృతిలో లేదు, లాస్ట్ ఇంకా అంతకంటే కిందకి మనం వెళ్ళలేము పదార్థం హైడ్రోజన్. సూర్యుడిలో కూడా ఉన్నది హైడ్రోజనే, కానీ ఏంటి తేడా, ఇక్కడ హైడ్రోజన్ మారకుండా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ ఇంకొక హైడ్రోజన్ తో కలిసి హీలియం గా మార్పు చెందుతుంది. ఈ కలిసి అనే పదానికి ఆధ్యాత్మిక జగత్తులో మనం ఇచ్చేటటువంటి మాట ఏంటి అంటే యోగము, యోగ సాధన చేస్తున్నాం అంటాం. యోగ సాధన చేస్తున్నాం అంటే ఈ పదార్థ చేతనత్వాన్ని, పదార్థ చేతనత్వం అంటే అర్థం ఏంటంటే దీనిని తీసుకెళ్ళి ఆత్మచేతనత్వంతో దక్కుతాం. అప్పుడు ఏ విధంగా అంటే భూమి మీద ఉన్నటువంటి హైడ్రోజన్ ఎందుకు పనికిరాదు, అతి తేలికైనటువంటి వాయువు దేనికి పనికిరాదు, చాలా దూరంగా ఉంచుతాం, దాన్ని దేనికి ఉపయోగించుకోం మనం. కానీ అదే హైడ్రోజన్ ఎప్పుడైతే అక్కడ యోగం చెందుతుందో ఇంకొక హైడ్రోజన్తో సూర్యుడిగా భాషిస్తుంది. ఇక్కడ మనం అందరం కూడా ఈ పదార్థాలన్నీ కూడా ఒక హైడ్రోజనే సూర్యుడిగా మారగలిగితే మన శరీరంలో ఎంత హైడ్రోజన్ ఉందో అర్థం చేసుకోండి. ఎప్పటికీ మాస్టారు హైడ్రోజన్ అంటారు, ఇప్పుడు నేను ఒక గ్లాస్ నీళ్లు తాగాను, ఆ ముందర అందులో హైడ్రోజనే. మరి ఆ హైడ్రోజన్ అంతా యోగం చెందితే మీరు ఎలాంటి సూర్యుడిగా మారుతారు, బ్లడ్ ఫ్లోయింగ్ లో నీళ్లు తాగడంలో హైడ్రోజన్ ఉంది, ప్యాంక్రియాస్ లో హైడ్రోజన్ ఉంది, మన శరీరంలో చాలా భాగాలలో రకరకాల కాంబినేషన్స్ లో హైడ్రోజన్ ఉంది. ఆ హైడ్రోజన్ లో ఉన్నటువంటి పరమాణువులన్నింటినీ కలుపుకుని మనస్సు ఎలా ఏర్పడుతుంది, దాన్ని ఎలాగ తీసుకుంటాం అనే దాన్ని కేవలము ఏడు సూత్రాలలో చెప్పింది ఈ పుస్తకంలో. ఏదే ఏడు పాయింట్స్ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఏం లేదు. కానీ ఆ ఏడు పాయింట్స్ ని మీరు ఉపయోగించుకోవాలి, ఆ ఉపయోగించుకునేటటువంటి విధానము అది రేపు నేర్చుకుంటాం. ఇందుడైతే మీద కానీ పాయింట్స్ అర్థమయ్యే కదా, ఆహారం గురించి పెద్దగా పట్టించుకోకండి, కానీ ఎక్కువ తినకండి, పదాలే తక్కువ తీసుకుంటుంది. మరి ఎక్కువ తక్కువ ఎలా నిర్ణయించుకుంటారు, మీ శరీరం చాలదు, మీరు నీరసంగా ఉండకూడదు, అలా అని చెప్పి అబ్బా పడుకుందాం అని చెప్పకూడదు. ఫస్ట్ పాయింట్. రెండు, భౌతిక జగత్తులో ఆధ్యాత్మిక విద్యలో మీరు ప్రవేశించుకుంటుంది అవరోధాలు చాలా ఎక్కువ వస్తాయి. కానీ ఎంత పెద్ద అవరోధం వస్తే అంత గొప్పవాడు అవుతారు అన్నది ప్రతి యోగి చరిత్రలోనూ మీకు కనిపిస్తుంది. నేనేదో స్పెషల్ గా చెప్పక్కర్లేదు, అది రెండో చెప్పాను. మూడోది ఏం చెప్పాను, సంస్కారాలకు ప్రాముఖ్యత ఇవ్వండి. పుస్తకాల్లో చెప్పినటువంటి పాలు సాత్విక ఆహారం కావచ్చు, కానీ అమ్మేటటువంటి పాలు సాత్విక ఆహారం కాదు. ఇచ్చేస్తే వాడు దూడని తల్లిని వేడి చేసి ఆ పాలు మీకు తీసుకొచ్చి ఇస్తే అలానే పాలు తాగటం మానేస్తాం మాస్కారు ఇవ్వడం నుంచి అనకండి, అతిగా వెళ్ళకండి. దేనికి అర్థం చేసుకోండి, అందులో ఉన్నటువంటి దేనికి అంటే దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వకండి. ఇప్పుడు మామూలుగా మీరు ఏ ఆహారం తీసుకుంటున్నారో అదే ఆహారం తీసుకోండి. తర్వాత ఏం చెప్పాను, అందరిలోనూ ఉన్నటువంటి ఆ చేతనత్వాన్ని లైఫ్ ప్రిన్సిపల్ని గుర్తించడానికి ప్రయత్నం చేయండి. అదే ఉంది ఇందులోనూ, కరెంటు పోతే ఇది పనిచేయడం తెలుసు, కరెంటు పోతే అది పనిచేయడం తెలుసు. అలాగే మనలో ఉన్నటువంటి ఆ లైఫ్ ప్రిన్సిపుల్ ఏంటి, దేనివల్ల ఆ లైఫ్ ప్రిన్సిపుల్ ఉంది, మీకు చాలా సార్లు చెప్పాను, శ్వాస వల్ల మాత్రమే ఆ లైఫ్ ప్రిన్సిపుల్ ఉంది. మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎంతవరకు ఉంటుంది, శ్వాస ఉన్నంతవరకు ఉంటుంది, కనుక దాన్ని జాగ్రత్తగా పట్టుకుందాం. రేపటి క్లాసులో ఏడు సూత్రాలు ఇందులో ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఆ ఏడు సూత్రాలని ఎవరు ఆచరణలో పెట్టినా ఖచ్చితంగా వాడు ఆ స్థితికి చేరుకుంటాడు. ఇందులో దౌత్యమే లేదు, దానికోసం మనం తీవ్రంగా ప్రయత్నించాం. కానీ దీనికి అడ్డంకులు వస్తున్నాయి మాస్టర్, వస్తాయి, గ్యారంటీగా అడ్డంకులు వస్తాయి. అడ్డంకులు రాకపోతే అది క్లాసే కాదు, మీకు ఈజీగా అర్థమైపోతే ఇంకా సబ్జెక్ట్ ఎందుకు, ఫస్ట్ కష్టపడితే నేర్చుకున్నదే పెద్ద సబ్జెక్ట్. అది అర్థం చేసుకోండి. మీరు ఎలా చేసుకుంటున్నారో అలాగే చేసుకోండి. ఇప్పుడు ఏం మార్చుకోకండి. ఏడు స్థానాలు అయిపోయాక పుస్తకం అంతా అయిపోయాక అవసరమైతే మార్పులు చేసుకుంటాం. కానీ అవసరమే ఉండదు. కర్మకాండ ఇలాగే ఉంటుంది. దృష్టికోణం మారుతుంది. వే ఆఫ్ థింకింగ్ ఇప్పుడు ఎలా చేసుకుంటుందో అలానే చేస్తాం. ఏం మార్చుకోకుండా